గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులరా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, ఈ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఏదైనా మందు ఏదో మెసేజ్ ఇవ్వాలని నేను రాలేదు, కానీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా నా హృదయములో దేవుడు ఇచ్చినటువంటి ఒకటి రెండు విషయములను గురించి మీతో ముచ్చటించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మేము నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. ఈ లోకంలో మేము విశ్వాస జీవితంలో నడిచేటప్పుడు తండ్రి, మాకు ఎదురయ్యేటువంటి పరీక్షలను, ఆటంకాలను, అడ్డుబండలను ఎదిరించి నిలవలసి ఉన్నదని మేము ఎరుగుదాము. అయితే అవిశ్వాసులమై అనేక మార్లు మేము నీ నుండి తొలగిపోయేటువంటి వారంగా ఉండగలము. కాబట్టి మమ్మలను మేము ఎల్లప్పుడూ నీ యొక్క చెంత ఉంచుకొని నీవు మా ప్రక్కనే ఉన్నావని, మేము భయపడనక్కరలేదని, మేము ఎల్లప్పుడు విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ముందుకు కొనసాగేటువంటి వారంగాను ఈ విశ్వాసయాత్రను పూర్తి చేసి మేము సంతోషంతో నీ యొక్క సన్నిధిలో చేరేటువంటి వారిని గాను మమ్మలను చేయండి. ఈ ఉదయ కాలమందు మేము ధ్యానించనై ఉన్నటువంటి ఈ యొక్క మాటలు మా హృదయములకు ఆశీర్వాదకరంగా చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వసించిన తర్వాత విశ్వాస జీవితంలో నడిచేటప్పుడు ఆ యొక్క జీవితం అనేటువంటిది, ఆ నడక అనేటువంటిది సమతుల్యంగా ఉండాలి అని అంటే అనేక విషయాల్లో జాగ్రత్త వహించేటువంటి వారుగా వారు ఉండాల్సి ఉంటుంది. ఈ విషయంలో తప్పిదము చేయనటువంటి వారు ఏ ఒక్కరూ ఉండరు. ఎందుకంటే మనమంతా మానవ మాత్రులము కాబట్టి మనము సాధారణంగా నడిచేటప్పుడు పొరపాట్లు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ అవి జరగకుండగా మనం జాగ్రత్త తీసుకునేటువంటి వారమై ధైర్యంతోనూ జాగ్రత్తతోనూ ముందుకు నడిచేటువంటి వారంగా ఉండాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకునేటువంటి వాటిలో విశ్వాసం అనేటువంటిది ఒకటి, నిరీక్షణ అనేటువంటిది ఉన్నాయని మనకు తెలుసు. అయితే వాటితో పాటు సత్యము అంటే యథార్థత అనేటువంటిది, రెండవది ప్రేమ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశాలై ఉన్నాయి. ఈ రెండింటి గురించి మనము ఈరోజు కొంత ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిది సత్యము, యథార్థత. రెండవది ప్రేమ. విశ్వాసయాత్రలో మనిషికి ఉన్నటువంటి రెండు కాళ్లతో వీటిని పోల్చవచ్చు. మనిషికి ఒక కాలు బాగానే ఉండి రెండో కాలు బాగోలేదనుకోండి, ఆ కాలు కుంటిదో లేకపోతే నడవలేని స్థితిలో ఉన్నటువంటి కాలు అయి ఉన్నట్లయితే ఆ మనిషి నడిచేటువంటి నడక మామూలుగా నడిచేటువంటి వ్యక్తి యొక్క నడకలాగా ఉండగలదా? ఉండలేదు కదా. కుంటుతూ నడవాల్సి ఉంటుంది, లేకపోతే చంకలలో చెక్కలు అవి పెట్టుకొని నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క విశ్వాస నడక అనేటువంటిది సరిగా కొనసాగాలంటే, సమతుల్యముగా దేవుడు ఆశించేటువంటి రీతిలో కొనసాగాలి అని అంటే, మనము మిగిలినటువంటి విషయములతో పాటు రెండు ప్రధానమైనటువంటి విషయములు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సత్యము లేక యథార్థత అనేటువంటిది, రెండవది ప్రేమ అనేటువంటి ఈ రెండు విషయాల్లో కూడాను మనము సమతుల్యముగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంటుంది. అనేక మంది ఈ విషయాన్ని గుర్తించేటువంటి వారుగా కూడా ఉండరు. వారు అయితే సత్యాన్ని అనుసరిస్తూ పోతే చాలని అనుకునేటువంటి వారు కొందరు ఉంటారు. కొందరు ప్రేమ విషయాల్లో మనం దాతృత్వంగా ఉన్నట్లయితే చాలు అనుకునేటువంటి వారు మరికొంతమంది ఉంటారు. అయితే దేవుడు మన నుండి ఆశించేటువంటిది ఈ రెండు విషయాల్లో ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనం కొంత చూద్దాం. మొదటగా సత్యం అనేటువంటిది. సత్యమనే పలకవలను, సత్యమనే ఆచరింపవలను అనే నినాదాలు అనేటువంటివి మనము బడిలో పిల్లలకు టీచర్స్ నేర్పించడం అనేటువంటిది వింటూ ఉంటాం. మనకు ప్రైమరీ స్కూల్లో నేర్పించేవిగా ఇవి ఉంటూ ఉంటాయి. బళ్ళో పిల్లలకు ఈ స్లోగన్స్ నేర్పేటువంటి ఉపాధ్యాయుల నుండి పొలిటీషియన్స్ వరకు వారిలో ఎంత సత్యం ఉన్నదో అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. సత్యమును మాత్రమే ఆచరించేటువంటి వారు లోకంలో అసలు ఎంతమంది ఉన్నారు అని మనకు అనేక సార్లు ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయితే అనేక సంవత్సరాలుగా విశ్వాసులమని చెప్పుకునేటువంటి విశ్వాసులలో సైతం సత్యము ప్రేమలలో ఏదైనా సరే లేక అనేక సందర్భాల్లో రెండూ కూడా కొరవడేటువంటి అవకాశము చాలాసార్లు ఉంటూ ఉంటుంది. దీనికి ఉండేటువంటి కారణాలు రకరకాలైనటువంటివి ఉంటాయి, అనేకమైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ మనం సత్యమని చెప్తున్నటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే, ఏదో ఒక ప్రశ్నకు నిజం చెప్పటం అనేటువంటిది కాదు. ఎవరైనా ఒక ప్రశ్న మనల్ని అడిగినట్లయితే చాలాసార్లు దానికి సమాధానం చెప్పేవాళ్ళు అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. అది వారికి తప్పని కూడా అనిపించదు, ఎందుకంటే మొదటి నుండి కూడా వారు ఆ రకమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడిపోయినటువంటి వారుగా వీరు కూడా అబద్ధాలు చెప్పేసేటువంటి వారుగా ఉంటుంటారు. అయితే ఇక్కడ మనం సత్యము అని చెప్తున్నటువంటి మాటకి అర్థం హృదయాంతరంగంలో ఉండేటువంటి యథార్థత అనేటువంటి అర్థంలో మనం దీన్ని ఇక్కడ తీసుకునవలసి ఉంటుంది. అంటే కాలంతో కానీ పరిస్థితులతో కానీ మరి దేని ప్రభావంతో కూడా ఇది మారకుండా ఉండేటువంటిది అయి ఉండాలి. దేవుడు ఆశించేటువంటి సత్యానికి ఎల్లవేళలా కట్టుబడి ఉండటం అనేటువంటి అర్థంలో మనం ఈ సత్యం అనేటువంటి మాట యొక్క అర్థాన్ని తీసుకునవలసి ఉంటుంది. దేవునికి భయపడతాము, విశ్వాసులము అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడాను మనుషులు ఆశించేటువంటిది ఎలా ఉంటుందంటే, వారు ఎప్పుడూ దేవునికి ఎల్లవేళలా భయపడేటువంటి వారుగా ఉంటారు అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మాట నుండి కానీ సత్యం నుండి కానీ వీరు తొలగిపోరు అనేటువంటి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అదేవిధంగా కపటంతో ప్రవర్తించేటువంటి వారుగా, వేషధారణతో ప్రవర్తించేటువంటి వారుగా వీరు ఉండరు అనే ఎక్స్పెక్టేషన్ కూడా వాళ్ళ దగ్గర నుండి లోకస్తులకు ఉంటుంది. అదేవిధంగా కాలంతోనూ పరిస్థితులతోనూ మారినటువంటి వారుగా వీరు ఉంటారు, ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్టేషను వారికి ఉంటుంది. ఇవన్నీ కూడా దేవునిని ఎరిగినాము, దేవునిని స్వానుభవంలో మేము ఎరుగుదము, మేము విశ్వాసులము, నిజమైన దేవునిని మేము ఎరిగిన వారము అని చెప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తి నుండి ఇతరులు ఎక్స్పెక్ట్ చేసేటువంటి విషయాలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. సత్యం అనేటువంటిది ఒకటే ఉంటుంది, మిగిలినవన్నీ కూడాను అసత్యాలే అయి ఉంటాయి. మనకి ఏదైనా ఎక్కడైనా సంఘటన జరిగినట్లయితే ఆ సంఘటనలలో సత్యం అనేటువంటిది ఒకే ఒకటి ఉంటుంది, దానికి భిన్నమైనటువంటి విధంగా ఉన్నటువంటి వర్షన్స్ అన్నీ కూడాను అసత్యములైనటువంటివే, కల్పించబడినటువంటివే, లేకపోతే మార్చబడినటువంటివే అనేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి న్యాయస్థానములో ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో వారిని నిలబెట్టి న్యాయమూర్తులు అనేటువంటి వారు వీరంతా కూడాను అక్కడ తీర్పు తీర్చేటప్పుడు ఆ కేసును డీల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి సాక్షులను సహితం అక్కడకు తీసుకుని వచ్చి వారి ద్వారా ఏమి జరిగినది అనేటువంటిది కూలంకషంగా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత దానిలో నిజము ఎంత ఉన్నది అనేటువంటిది పరిశీలిస్తారు. ఆ తర్వాత దోషులు ఎవరు అనేటువంటిది నిర్ణయించి అప్పుడు ఆ దోషునికి శిక్ష విధించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి సత్యం అనేటువంటిది ఒకటే ఉంటుంది, 10 రకాల వర్షన్స్ ఉంటే ఆ 10 రకాల వర్షన్స్ కూడా సత్యం అనేటువంటివి కావు. మన బైబిల్లో చూసినట్లయితే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పడం జరిగింది. ఇంత పిన్ పాయింటెడ్గా, ఇంత కరాఖండిగా, ఇంత స్పష్టంగా చెప్పినటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఎవరు చెప్పినా గానీ దానికి తగినటువంటి జీవితమును కలిగి ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ఒక్కడే తప్ప మరి ఎవరునూ లేరు. ఈ యొక్క మాటల్ని కాపీలు కొడుతూ లోకంలో రకరకాలైనటువంటి బాబాలనేటువంటి వారు, మత పీఠాధిపతులు అనేటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడాను మాటలు ఏవో చెప్పి క్రీస్తును ఇమిటేట్ చేయాలని వారు ప్రయత్నించారు, కానీ వారి యొక్క జీవితాలు వారు చెప్పేటువంటి మాటలతో సరిపోలినవిగా లేవు. ఈ రకంగా ఆయన పేరటన వచ్చి ఆయన నామాన వచ్చి మనుషులను మోసగించేటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. వీరి బారిన పడి వీరి మాటలు విని వారి మాటలను అనుసరించి నష్టపోయినటువంటి వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. ఒక విశ్వాసి సత్యం నుండి ఎప్పుడైనా సరే ఏ కారణంతో అయినా సరే తొలగిపోయేటువంటి వాడుగా ఉండవచ్చు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క శోధనలు అనేటువంటివి, ఇరుకులు, ఇబ్బందులు అనేటువంటివి, పారిస్థితులు అనేటువంటివి రకరకాలుగా మనకు ఉంటూ ఉంటాయి. మనకందరికీ విశ్వాసంగా అవి తెలిసినటువంటివే, పరిచయమైనటువంటివే. కాబట్టి ఈ లోక యాత్రలో ఒక విశ్వాసిగా కొనసాగటం అనేటువంటిది సత్యంలోనే నిలచి ఉండి సత్యమునే కాపాడుకుంటూ దేవునికి ఇష్టుడిగా బ్రతకటము అన్ని సమయములలో అన్ని సందర్భాల్లో అనేటువంటిది బహు కష్టమైనటువంటి విషయంగా ఉంటున్నది. అందుకనే దీన్ని ఇరుకు మార్గం అన్నారు. కాబట్టి ఈ యొక్క యాత్రలో మనం కొనసాగేటప్పుడు మనము ఏ విధంగా సత్యము నుండి దూరం కాకుండా దేవుడు ఆశించేటువంటి రీతినే మనము ఆయన యందలి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగగలము అనేటువంటి విషయంలో మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటున్నది. హృదయాంతరంగంలో సత్యాన్ని కాపాడుకోవటం అనేటువంటిది, దాన్ని భద్రపరచుకోవటం అనేటువంటిది చాలా చాలా మెలకుతో కూడినటువంటి పని అనేటువంటిది మనకందరికీ తెలుసు. దృఢమైనటువంటి కట్టుబాటు, విశ్వాసము, కమిట్మెంటు, అత్యంత క్రమశిక్షణ ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యపడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అందరికీ ఇది సాధ్యపడేటువంటిదిగా ఉండదు. కొందరు వారు పేరుకు మాత్రమే విశ్వాసులు తప్ప వారి ప్రవర్తన చూసినట్లయితే లోకస్తులకి వాళ్ళకి మధ్యన భేదం అనేటువంటిది ఏమాత్రం కనపడేటువంటిదిగా ఉండదు. లోకస్తులు ఎలా ఉంటున్నారు, లోకస్తులు ఏమైతే చేస్తున్నారో అన్ని వీళ్ళు కూడా చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వారు వీరి యొద్ద నుండి విశ్వాసులుగా కొంత నార్మ్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు బయటికి మాట్లాడరు. కానీ నిన్ను చూచినంతసేపు, నిన్ను పరిశీలించినంతసేపు హృదయంలో మాత్రం అనుకుంటూ ఉంటారు, అరే ఏంటి ఈ యొక్క పరిస్థితిలో ఇతను ఇలా మాట్లాడకుండా ఉండవలసినది కదా, విశ్వాసనని చెప్పుకుంటాడు కదా, మరి ఏంటి ఇలా మాట్లాడేశాడు. అదేవిధంగా ఏదైనా కాని పని చేసినట్లయితే దీంటి అందరూ చేస్తున్న పనే ఇతను కూడా చేసేస్తున్నాడు అనేటువంటి విధంగా వారు అభ్యంతరపడేటువంటి వారిగా ఉంటారు. బయటికి చెప్పరండి, అది ఎప్పుడన్నా వాళ్ళు చెప్పి తీరాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళు నిలబెట్టి అడిగేటువంటి వారుగా ఉంటారు. పలాని సమయంలో నువ్వేం చేసావయ్యా, పలాని సమయంలో నువ్వు ఏం మాట్లాడావు, ఎలా మాట్లాడావు, మరి నువ్వు మాకు చెప్పొచ్చావా అని నిలదీసేటువంటి పరిస్థితి గనక వచ్చినట్లయితే అప్పుడు అన్నీ చెప్తారు. కానీ అప్పుడు వరకు మాత్రము వారు హృదయంలోనే దాచుకుంటారు. కానీ వారు బయటికి మాట్లాడేటువంటి వారుగా సాధారణంగా ఎవరు ఉండరు. కాబట్టి మనము అత్యంత జాగ్రత్తగా మన ప్రవర్తన విషయంలో ఉండవలసి ఉంటుంది. మరి ముఖ్యంగా విశ్వాసులు మన చెప్పుకునేటువంటి వారు మాత్రమే కాకుండా ఒక కాపరి అనేటువంటి వాడు అంటే సంఘాన్ని నడిపించేటువంటి ఒక వ్యక్తి గాని చాలా కాలం నుండి నేను విశ్వాసిగా ఉంటున్నానని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి కనుగి ఈ విధమైనటువంటి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వారి ప్రవర్తన కానీ మాట కానీ ఉన్నట్లయితే అప్పుడు ఈ వింటున్నటువంటి వారు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను గమనిస్తున్నటువంటి వారు చాలా హృదయంలో కృంగిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పెద్ద బోధకుడిని అనుకోండి, నేను టీవీలో ప్రసంగాలు చేస్తాను, నేను కూటాలు పెడితే ఎన్నో వేల మంది వస్తూ ఉంటారు, చాలా పెద్ద సంఘాన్ని నేను నడిపిస్తున్నాను, నా యొక్క సంఘం క్రింద ఎన్నో చోట్ల పనిచేసేటువంటి ఉప సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి సేవ చేసేటువంటి వాడిని అనుకుందాం. ఈ సమయంలో నేను మాట్లాడేటువంటి మాటల్లో చిన్న తప్పు మాట ఏదైనా గనక మాట్లాడినట్లయితే నా చుట్టూ వినేటువంటి వారు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏం మాట్లాడరు, కానీ వారు హృదయములో బాగా క్రిందకు దిగజారిపోయినటువంటి వారుగా అయిపోతారు, అవిశ్వాసులుగా అయిపోతూ ఉంటారు. అరే ఏంటి మా ఎక్స్పెక్టేషన్కి ఈయన నిలబడలేకపోయినాడు, ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారము ఈయన ఒక బ్రతుకు లేదేంటి, ఇంత పెద్ద బోధకుడని చెప్తున్నాడు కదా, ఈయన యొక్క నోటి నుండి రావాల్సిన మాట కాదు కదా ఇది, ఈయన ప్రవర్తించవలసినటువంటి తీరు కాదు కదా ఇది, ఈయనంటే ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు అని లోపల ఎంతో అభ్యంతరపడేటువంటి వారుగా వారు కూడా తప్పులు చేసేటువంటి విషయంలో ధైర్యం తెచ్చుకునేటువంటి వారుగా అనేక మార్లు ఉంటూ ఉంటారు. ఇది మనము చాలాసార్లు గుర్తించం, కానీ మనము ఇది గుర్తించవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశము. నీకన్నా చిన్నవాళ్ళు ఎంతోమంది ఉంటూ ఉంటారు. నీవు కొత్తగా వచ్చినటువంటి వాడవైనట్లయితే పెద్దవాళ్ళని చెప్పబడేటువంటి వారి దగ్గర నీవు కొంత ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు నీవు గమనించినా సరే నీవు ఆత్మలో కృంగేటువంటి వాడుగాను జారేటువంటి వాడుగాను ఉండగలవు. కాబట్టి పెద్దలైనటువంటి వారు, సంఘానికి పునాదులుగా ఉన్నటువంటి వారు, బోధకులైనటువంటి వారు, విశ్వాసులుగా అనేక సంవత్సరములుగా సాగుతున్నటువంటి వారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త వహించేటువంటి వారుగా ఉండాల్సి ఉంటుంది. ఈ లోకంలో మనుషులు సత్యాన్ని విడిచివేసేందుకు కారణాలు రకరకాలుగా ఉంటాయి, ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిది ధనము విషయానికి వచ్చినట్లయితే మనుషులు సత్యాన్ని విడిచిపెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇలా విడిచిపెట్టేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండేటువంటి బోధకులు గాని, సంఘ పెద్దలు గాని, విశ్వాసులు గాని ఎంతమంది ఉన్నారు అని చూసినట్లయితే ఉంటారు. కానీ కొంతమంది కొంతకాలము విశ్వాసులుగాను, సంఘ పెద్దలుగాను, బోధకులుగాను నమ్మకంగా కొనసాగిన తర్వాత సహితము ధనము విషయంలో వారు ఆత్మలో గురుడ్డి వారైపోయినటువంటి వారే. వారు తమ యొక్క హృదయాంతరంగంలో ఉండేటువంటి యొక్క సత్యాన్ని విడిచిపెట్టేసేటువంటి వారుగా అయిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఇదే విధంగా మాంసఇచ్చలు అనేటువంటివి, అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇచ్చలు అనేటువంటివి ఉంటాయి కదా, ఇవి మనుషులను ఎంతవరకైనా తీసుకుని వెళ్ళిపోగలవు. పెద్ద పెద్ద బోధకులైనటువంటి వారే మాంసఇచ్చల దగ్గరకు వచ్చేటప్పటికి, ధనము దగ్గరకు వచ్చేటప్పటికి కొన్నిసార్లు వారు విశ్వాసములో బ్యాలెన్స్ను మెయింటైన్ చేసుకోవటం అనేటువంటిది జరిగినట్లుగా మనము చూడము. ఇదే విధంగా ఇదే కోవకు చెందినటువంటివి ఇంకొన్ని ఉన్నాయి. అవేంటంటే స్వార్థం అనేటువంటిది. మనిషి గనక స్వార్థపరుడైనట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో సరైనటువంటి సత్యమును మనము చూడము. ఆ స్వార్థ ప్రయోజనముల కోసము అతను పాకులాడటం అనేటువంటిది మనకు కనిపిస్తూనే ఉంటుంది. తన స్వార్థ ప్రయోజనమును ఏమాత్రము విడిచిపెట్టేటువంటి వాడిగా అతను ఉండడు. మిగిలిన వారి దగ్గరకు వచ్చేటప్పటికేమో మాటలు చెప్పి కడుపు నింపేటువంటి వాడిగా అతను ఉంటూ ఉంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రము ఆ వచ్చేటువంటి ప్రయోజనమును ఏమాత్రము పోగొట్టుకునేటువంటి విధంగా అతను ఉండడు. ఇదే విధంగా కపటం అనేటువంటిది మరొకటి. కపటంగా ప్రవర్తించేటువంటి వారిని కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. మాటలు చెప్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. వెనక్కి వెళ్ళి గోతులు తవ్వేటువంటి వారుగా కొందరు ఉంటూ ఉంటారు. వీళ్ళలో కూడా వారి యొక్క హృదయాంతరంగములో సత్యము ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆకర్షణలు మనలను సత్యము నుండి దూరం చేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి విసుగుదల అనేటువంటిది వేసారిపోయినటువంటి స్థితి అనేటువంటిది ఈ హృదయంలోని యథార్థత నుండి, సత్యము నుండి వారిని దూరం చేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కొంతమంది కొంతకాలము విశ్వాసులుగా కొనసాగిన తర్వాత క్రీస్తు ప్రభు ఇక వెంటనే రానై ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు మనము వేచి ఉండాలి, మెలకుగా ఉండాలి అని ఉంటూ వాళ్ళు ఎంతకాలం చూసినా కానీ ఆయన రావట్లేదు అనేటువంటి యొక్క ఉద్దేశం చేత వాళ్ళ ఇదంతా ఎందుకు పచ్చం చేయటం, వ్యర్థము ఇదంతా కూడాను. మిగిలిన వాళ్ళందరూ కూడాను ఈ కట్టుబాట్లు, ఈ పచ్చాలు ఇవన్నీ లేకుండగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లుగా మనం కూడా ఉండొచ్చు కదా అని వెనుకకు వెళ్ళిపోయేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. వెళ్ళిపోయినటువంటి వారు మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు అనేక మంది ఉన్నారు. మొదటి శతాబ్దంలోనే క్రీస్తు నేను త్వరగా రానై ఉన్నానని చెప్పినప్పుడు ప్రవక్తలైనటువంటి వారు, అపోస్తలైనటువంటి వారు కూడా ఆ దినాల్లో ఉన్నటువంటి వారు క్రీస్తు త్వరగా రానై ఉన్నాడు, వేచి ఉండండి అని వారి యొక్క పత్రికల్లో రాశారు. వీటిని చదివినటువంటి వారు ఆ సమయంలో వారు వెళుతున్నటువంటి ఆ యొక్క శ్రమల్లో కొంత ధైర్యం తెచ్చుకొని నిలకడగా ఉన్నప్పటికీ ఎంతకాలం చూసినా ఆయన రావటం లేదు అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఆత్మలో జారిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అది కొనసాగుతూనే ఉన్నది. క్రీస్తు వస్తాడు కానీ ఆయన యొక్క సమయం మనకు తెలియదు. మనం చెప్పేటువంటి విధంగా నేను త్వరగా రానై ఉన్నాను అని అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక వారం రోజుల్లోనో, 10 రోజుల్లోనో, మహా అయితే ఒక నెలలోనో, కొన్ని నెలల్లోనో తిరిగి వచ్చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సమయాలు అనేటువంటివి భిన్నంగా ఉంటాయి. అవి మన సమయాలంటివి కావు. అయితే ఆయన వస్తానని తిరిగి చెప్పినటువంటి వాడు తిరిగి రానై ఉన్నాడు. అది మన కాలంలో జరగవచ్చు, మన తర్వాత కాలంలో జరగవచ్చు. అయితే ఆయన మాత్రం రానై ఉన్నాడు. ఇది నీవును నేనును నమ్మినటువంటి వారమైతే మన ప్రవర్తన అనేటువంటి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ మన హృదయాంతరంగంలో సత్యాన్ని కాపాడుకునేటువంటి వారంగా మనము ఉంటాము. యేసుక్రీస్తు శిష్యులలో ఇద్దరు సత్యం నుండి తొలగిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇస్కరియోతి యోధ డబ్బు కోసం ఆశపడి తొలగిపోయాడు. పేతురు సడన్గా ప్రాణమునకు భయపడి సత్యమును కాదని చెప్పడం జరిగింది. వీరిలో ఇద్దరు పశ్చాత్తాపడినారు. అయితే ఒకరి పశ్చాత్తాపం అంగీకరించబడింది, మరొకరి పశ్చాత్తాపం తిరస్కరించబడినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం హృదయాంతరంగంలో సత్యమును కలిగి ఉండుట అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ఇక రెండవదిగా ప్రేమ అనేటువంటిది. ఈ లోకంలో అనేక రకాల ప్రేమలు ఉన్నాయి. కొన్ని రకాల ప్రేమలు కేవలం బాహ్య ఆకర్షణల వలన, హృదయంలోని ఇచ్చ వలన కలిగేటువంటివిగా ఉంటూ ఉంటాయి. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఆ పిల్లని నేను ప్రేమిస్తున్నానండి, ఆ కుర్రవాడిని నేను ప్రేమిస్తున్నానండి అంటారు. బాగానే ఉంటుంది, కొన్ని రోజులు బాగానే జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇక అక్కడి నుంచి ఆ ప్రేమ ముగిసిపోద్ది, కొత్త ప్రేమలు మొదలవుతూ ఉంటాయి. ఈ ప్రేమలు బాహ్యంగా కనపడేటువంటి ప్రేమలే. ఇవి అప్పుడే కనపడి అంతలోని మాయమైపోయేటువంటి బాహ్య ప్రేరణల వలన, బాహ్య ఆకర్షణల వలన, మనసులోని ఇచ్ఛ వలన వచ్చేటువంటి ప్రేమలుగా ఇవి ఉంటుంటాయి. అయితే ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రేమ దేవుడు లోకం పట్ల చూపినటువంటి ప్రేమ, క్రీస్తు శిలువపై కనపరిచినటువంటి ప్రేమ. ఆ తర్వాత మంచి సమరయుడు తన పొరుగువాని పట్ల, తానెన్నడనూ ఎరగనటువంటి తన పొరుగువాని పట్ల కనబరిచినటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమను గురించి మనం మాట్లాడుతున్నాం. అంతేగాని ఈ లోకంలో కనబడినటువంటి ప్రతి ప్రేమ, లేకపోతే చెప్పబడేటువంటి ప్రతి ప్రేమను గురించి కాదు. 1 కొరింథీ 13 అధ్యాయంలో ఈ రకమైనటువంటి ప్రేమను గురించి ఎంతో విపులంగా వ్రాయబడి ఉన్నది. అదంతా చూసేందుకు మనకు సమయం లేదు. మీరు 1 కొరింథీ 13 అధ్యాయమును చదివినట్లయితే దానిలో ప్రేమను గురించినటువంటి ప్రతి విషయము అక్కడ చెప్పబడినటువంటిది చూడవచ్చు. ఎంత విలువైనదో, దాని ఆవశ్యకత ఎంత ఉన్నదో, దానికి ఉన్నటువంటి లక్షణాలేంటో, అవి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో, ఈ విషయాలన్నీ కూడా అక్కడ చెప్పబడినాయి. దయచేసి దానిని ఒకసారి మీరు చదవండి. తరువాత క్రైస్తవ విశ్వాస జీవితంలో సత్యము, ప్రేమ, ఈ రెంటి యొక్క సమతుల్యత ఎంతో అవసరమై ఉన్నది. ఏ ఒకటి లేకపోయినా సరే అది బ్యాలెన్స్డ్గా సాగేటువంటిదిగా ఉండదు. చాలామంది విశ్వాసులు ఈ విషయాన్ని గ్రహించేటువంటి వారుగా, గమనించేటువంటి వారుగా ఉండరు. క్రైస్తవ జీవితంలో ఈ రెంటి యొక్క బ్యాలెన్స్డ్ లైఫ్ అనేటువంటిది, ఈ రెండు కలిగి ఉండటం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ప్రకటన గ్రంథం 2 అధ్యాయంలో ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో ఇలా ప్రస్తావిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలా గురాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే క్రీస్తు ప్రభువు యోహాను శిష్యునికి చెప్తూ ఈ మాటలను ఎఫెసు సంఘమునకు రాయమని ఆయన చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మొదటి వచనములో ఆయనను గురించి ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, ఆ సంఘానికి 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత సంఘంలో ఉన్నటువంటి విషయాల్ని ఆయన చెప్తూ ఉన్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును అని చెప్తా ఉన్నాడు. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నానామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. ఈ మంచి విషయాలన్నీ కూడాను ఆ సంఘములో దేవుడు చూచి ఇష్టపడినటువంటి విషయాలై ఉన్నవి. ఇవన్నీ కూడా సత్యమునకు సంబంధించినటువంటి విషయాలే. సత్యము ఉన్నటువంటి వారు మాత్రమే జరిగించేటువంటి క్రియలై ఉన్నాయి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లిస్ట్ అంతా కూడాను. అయితే వారిలో కూడాను దేవునికి ఇష్టము కానటువంటి ఒక విషయం ఉన్నది. అది ఏమని చెప్పబడిందంటే 4వ వచనంలో, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీకు ప్రేమ పూర్తిగా విడిచిపెట్టేయలేదు, ఉంది, ఇప్పటికీ ఉంది, కానీ ఆ ప్రేమ నీకు మొదట ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ లాంటిదిగా లేదు. ఆ ప్రేమ తగ్గిపోయింది. ఎందుకంటే నీవు వీటన్నిటిలోనూ రొటీన్లో పడిపోయి ఇప్పుడు చెప్పినటువంటి లిస్ట్ ఉన్నది చూసారా, ఆ లిస్ట్లో అన్ని క్రమంగా ఉన్నాయా లేదో చూసుకుని పోతున్నాడు. కానీ హృదయాంతరంగంలో నుండి పుట్టుకుని వచ్చేటువంటి ఆ యొక్క ప్రేమ అనేటువంటి దాని విషయంలో ఆ సంఘము జాగ్రత్తగా లేదని చెప్తూ ఉన్నాడు. మిగిలినవన్నీ కూడాను బాహ్యంగా చేసేటువంటివి. ఇదిగోండి, కష్టపడటం అనేటువంటిది, సహింపలేకపోవటం అనేటువంటిది, దుష్టుల్ని ఎదిరించడం అనేటువంటిది, దుష్టుల్ని పరీక్షించడం అనేటువంటిది, ఇవన్నీ కూడాను బాహ్యానికి మనం చేసేటువంటివిగా ఉంటాయి. అయితే దేవుని పట్ల ఉండవలసినటువంటి ప్రేమ అనేటువంటిది హృదయాంతరంగములో నుండి వచ్చేటువంటిది అయి ఉంటుంది. ఆ ప్రేమ అనేటువంటిది మారిపోయేటువంటిదిగా ఉండవచ్చు, అది మారిపోయినది హృదయాంతరంగంలో ఉండవలసిన రీతిలో లేదు, ఉన్నది, కానీ మొదట ఉన్నంతగా ఇది లేదు. ఇది ఆ సంఘంలో ఉన్నటువంటి యొక్క డ్రాబ్యాక్గా దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు దీని విషయంలో వాళ్ళని మందలించడం కూడా జరిగింది. ఆ తర్వాత వచనాలు మీరు చూసినట్లయితే, నాకు సమయం లేదు, నేను ఇవన్నీ చదవట్లేదు, మీరు చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మీరు ఇది అంతా కూడాను మీరు చదవచ్చు. ఈ ఎఫెసు సంఘానికి ఈ యొక్క పత్రికను వ్రాస్తూ, నీవు జాగ్రత్త పడు, నువ్వు జాగ్రత్త పడితేనే సరే, నువ్వు జాగ్రత్త పడకపోయినట్లయితే నీ దీపస్తంభాన్ని అక్కడి నుంచి తీసివేస్తాను అనేటువంటి కఠినమైనటువంటి వార్నింగ్ని క్రీస్తు ప్రభు ఇవ్వటం అనేటువంటిది అక్కడ జరుగుతున్నది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు ఆ సంఘమునకు ఉన్నటువంటి సత్యమును గురించి మురిసిపోయి, ఆ ప్రేమ లేకపోయినా పర్వాలేదులే అనేటువంటి విధంగా ఆయన వదిలేసేయలేదు వాళ్ళని. ఏమని చెప్తున్నారంటే, ప్రేమ కూడా ఉంది వాళ్ళల్లో, కానీ మొదట ఉన్నంత ప్రేమ లేదు. దేవుని పట్ల ఉండవలసిన ప్రేమ అనేటువంటిది మొదట్లో ఉండింది, కానీ ఇప్పుడు అది లేదు. కాబట్టి రెండు బ్యాలెన్స్డ్గా లేకపోవటం అనేటువంటిది ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మొదటి దాని విషయంలో తేడా ఏం లేదు సత్యం విషయంలో, అయితే ప్రేమ విషయంలో తగ్గింది, బ్యాలెన్స్డ్గా లేదు. అది సంఘమునకు రాయబడినటువంటిదండి, వ్యక్తులకైతే కాదు కదండి అని చాలామంది అనొచ్చు. ఇది సంఘమునకు రాయబడినటువంటి పత్రికలు ప్రతి ఒక్కటి కూడాను వ్యక్తిగతంగా మనము అన్వయించుకొనవలసినటువంటి పత్రికలే. ప్రతి వ్యక్తి కూడాను ఆ విషయాల్లో తనకు ఏ విధంగా వర్తిస్తాయి అనేటువంటిది అప్లై చేసుకోవలసినటువంటి అవసరము ఉన్నది. ఎందుకంటే సంఘం అంటే ఎవరో కాదు, వ్యక్తుల ద్వారా ఉన్నటువంటిదే. ప్రతి వ్యక్తి కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడే సంఘం అనేటువంటిది కరెక్ట్గా ఉండేటువంటిదిగా ఉంటుంది. సంఘంలో అనేకులు అబద్ధికులుగా ఉన్నట్లయితే అబద్ధ సంఘం అనేది చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి మనము ఈ యొక్క వ్రాయబడినటువంటి సంగతులను అన్వయించుకునేటువంటి వరంగా ఉండాలి. ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రేమ ఎంత ముఖ్యమైనటువంటిదో సత్యము అంతే ముఖ్యమైనటువంటిది. సత్యం ఒకటి ఉంటే చాలదు, ప్రేమ ఒక్కటి ఉంటే చాలదు, రెండు కూడాను మనిషికి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రెండు కాళ్ళ లాంటివి. ఒక కాలు లేకపోయినట్లయితే ఒక కాలు మీద ఎంతసేపు నడుస్తామండి, ఎంతసేపు ఉంటగలం మనం? మొదటి కొరింటి 13వ అధ్యాయములో మనం చూసినట్లయితే 1-3 వచనాల్లో ఇలా గురాయబడి ఉన్నది, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గణగణలాడు తాళమునయుందును, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నయూ జ్ఞానమంతయూ ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో లేదు అని వ్రాయబడి ఉన్నది. దీన్ని మనం చదివినప్పుడు ప్రేమ యొక్క ఆవశ్యకత మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినప్పటికీ ప్రేమ అనేది గనక లేకపోయినట్లయితే నాకు ప్రయోజనమేమీ లేదని రాయబడి ఉన్నది. కొంతమంది అంటారు ఈ చదివిన తర్వాత ఇదేంటండి, పేదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చానంటేనే అది ప్రేమ కలిగి కదండి, అలాగే కాల్చబట్టడానికి శరీరాన్ని అప్పగించేశాడంటే ఎంత ప్రేమ లేకపోతే పని చేశాడండి, ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రేమ లేనివాడనైతే అంటాడేంటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. బైబిల్లో ప్రేమ అనేటువంటిది ఉన్నది, చారిటీ అనేటువంటిది ఉన్నది. ప్రేమ చారిటీ రెండు డిఫరెంట్ థింగ్స్. చాలామందికి చారిటీ అనేటువంటిది ఉంటుంది కానీ ప్రేమ అనేటువంటిది ఉండదు. మనం చెప్పుకున్నాము ప్రేమ అనేటువంటిది ఏ ప్రేమను గురించి ఇక్కడ మనం మాట్లాడుతుంటున్నామంటే, మనం రోజువారీగా ఉపయోగించేటువంటి ప్రేమ అనేటువంటి ప్రేమను గురించి ఇక్కడ మాట్లాడటలేదు. మొట్టమొదటిలోనే మనం చెప్పుకున్నాం దేవుడు లోకం పట్ల కనపరిచినటువంటి ప్రేమ, క్రీస్తు సిలువలో తనను సిలువ వేసినటువంటి వారి పట్ల కనపరిచిన ప్రేమ, సమరయుడు తన పొరుగువాని పట్ల కనపరిచినటువంటి ప్రేమ, ఆ ప్రేమను గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అటువంటి ప్రేమ మనము కలిగి ఉండవలసి ఉన్నది, అది బైబిల్ చెప్పేటువంటిది. ఆ ప్రేమ అనేటువంటిది మనలో ఉన్నదా అసలు? అసలు ఆ ప్రేమ యొక్క ఆవశ్యకతను మనం ఏనాడైనా గుర్తించామా? అది కలిగి ఉండటానికి మన శక్తి మేర మనం చేయగలిగినంతే. నీ యొక్క స్తోమత ఎంత ఉన్నదో ఆ స్తోమతలోనే అనేక విధాలుగాను ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి వాడుగాను వాళ్ళని ప్రేమించి క్రీస్తు యొక్క ప్రేమను చూపేటువంటి వాడుగా ఉండగలవు. కానీ అలా ఉండం మనం. చాలాసార్లు అసలు ఆ ప్రేమ యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి వారంగా మనము ఉండము. మనం ఇందాక చదువుకున్నాం కదా ఎఫెసు సంఘమునకు వ్రాయబడినటువంటి ఆ యొక్క పత్రికలో క్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నీ ప్రేమ ఉన్నది కానీ సరిపోయినంత లేదు, అందువలన నేను వచ్చి నీ యొక్క దీపస్తంభమును తొలగించకనుకుంటున్నట్లుగా నీవు దానిని సరి చేసుకొని వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మరి ఈ దిన ముందు మనతో ఎంతమందితో ఆయన అలాంటి వార్నింగ్ ఇస్తున్నాడో మరి మనకు తెలియదు. నీ యొక్క హృదయంలో ప్రేమ అనేటువంటిది ఎంతవరకు అయితే ఉన్నదో, నా యొక్క హృదయంలో ఎంతవరకు అయితే ఉన్నదో ఎవరికి వారము పరీక్షించుకొని దానిని దేవుని యొక్క దృష్టిలో సరి చేసుకునవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఒక వ్యక్తిలో సత్యం లేదు అని తెలుసుకున్నప్పుడు మనుషులు ఆ వ్యక్తిని నమ్మలేరు. అదేవిధంగా ఒక వ్యక్తి యందు ప్రేమ ఉంది అని తెలుసుకున్నప్పుడు మనుషులు ఆ వ్యక్తిని గౌరవించేటువంటి వారుగా ఉంటారు. అయితే దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఆ రెండు ఉన్నాయా లేదా అని చూసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. చాలామంది విషయంలో రెండు ఎప్పుడో ఒకప్పుడు మిస్ అవుతూనే ఉంటా ఉంటాయి. కొందరు విషయంలో రెండిట్లో ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటే ఇంకొందరు విషయాల్లో రెండు ఎప్పుడు కనబడేటువంటివిగా ఉండవు, పేరుకు మాత్రమే వారు విశ్వాసులు అంతే. మరి మనం ఎక్కడ నిలబడి ఉన్నాము? దేవుడు మనల్ని గురించి ఏమని చెప్తే అదే ఫైనల్ జడ్జిమెంట్ కానయ్య ఉన్నది. దేవుని యొక్క దృష్టిలో మనం ఎలా ఉన్నాం? మనల్ని గురించి మనం చాలా డబ్బులు కొట్టుకొని చెప్పుకోవచ్చు, మేము చారిటీకి ఎంత ఇచ్చామండి, ఇన్ని కార్యాలు చేసామండి, అప్పుడు అంత చేసామండి, ఇప్పుడు ఎంత చేసామండి, చాలా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు మనల్ని గురించి ఏం చెప్తున్నాడు? అది ఫైనల్ జడ్జిమెంట్ కానయ్యున్నది. కాబట్టి దాని విషయమై మనము జాగ్రత్త పడేటువంటి వరంగా ఉండాలి. ఒక వ్యక్తిలో సత్యం లేకపోవటానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటే ఉండి ఉండవచ్చు. అయితే బైబిల్లో చెప్పబడినటువంటి ఈ ప్రేమ అనేటువంటిది, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రేమ చూసారా, ఇది ఒక వ్యక్తిలో లేకపోవటానికి కారణము తన్ను వలె తన పొరుగువానిని ప్రేమించకపోవటము అనేటువంటిది. కాబట్టి మన వలె మన పొరుగు వారిని మనము ప్రేమించేటువంటి వారంగా ఎప్పుడు ఉండవలసి ఉంటుంది. తర్వాత కొందరు హృదయాంతరంగంలో సత్యం లేకుండా వేషధారణతో ఉంటూ నటించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ నటించేటువంటి వారు ఎంతో కాలము వారు సాగలేరు. కొంతకాలం నటించగలరు, వారు ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారు, ఆ తర్వాత తరచుగా వారు బయటకు వస్తారు, ఆ తర్వాత లోకంలో కలిసిపోయేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ దినమందు మనం చెప్పుకున్నటువంటి ఈ హృదయాంతరంగంలో ఉండేటువంటి సత్యము యథార్థత అనేటువంటిది, దేవుడు ఆశించేటువంటి యొక్క ప్రేమ అనేటువంటిది మనలో ఉన్నవా? ఉంటే దేవుడు ఆశించేటువంటి మేరకే ఉన్నాయా, లేకపోతే దానికన్నా తక్కువగా ఉన్నాయా మనలను మనము పరీక్షించుకునవలసినది. ఆ విధంగా పరీక్షించుకొని మనలను మనము సరి చేసుకునే రీతిని దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ దినమందు మేము మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి హృదయాంతరంగంలో ఉండవలసిన ఈ సత్యము విషయమును, ప్రేమ విషయమును మేము ఆలోచించున్నాము. రెండును కావలసినది అని కోరేటువంటి దేవుడవు నీవై ఉన్నావు. రెండు కూడాను వాటి వాటి పాళ్లలో నీవు ఆశించేటువంటి రీతిలో అవి ఉండవలసినదని మేము నేర్చుకుని ఉన్నాము. కాబట్టి ఈ విధంగా మమ్మలను మేము ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఈ రెండు విషయములలో మేము ఎలా ఉన్నామో మమ్మలను మేము చూచుకుంటూ చక్కబెట్టుకునే రీతిని మీరు మాకు సహాయం చేయవలనని క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.